నమస్తే, వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న రాజకీయ చెలగాటం ఎలా ఉంది? నేనేం తప్పు చేశాను అని వాపోయే పరిస్థితి చంద్రబాబుకు ఎందుకు ఏర్పడింది? తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ప్రత్యర్థులు ఏ స్థాయిలో దుష్ప్రచారం చేశారు? ప్రతిపక్షాన్ని ఫినిష్ చేయడానికి సీఎం జగన్ ఏ వ్యూహం ఎంచుకున్నారు? ఉద్యోగుల బదిలీల్లో వైసీపీ ప్రజాప్రతినిధుల చేతివాటంపై ఏ చర్చ జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత శాసనసభ సమావేశాల తీరును చూస్తే ఏమనిపిస్తోంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఈ నానుడి సరిగ్గా సరిపోయేలా ఉంది. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేనేం తప్పు చేశాను అని వాపోతుంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్నెందుకు ముఖ్యమంత్రిని చేశారు అని ఓట్లేసిన వాళ్లు భావించేలా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడితో పాటు ముఖ్యమంత్రి కూడా అర్జెంటుగా ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తోంది. ముందుగా చంద్రబాబు విషయానికి వద్దాం. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం వ్యవహరించిన తీరుపై ఆత్మ పరిశీలన చేసుకుంటే నేనేం తప్పు చేశాను అన్న ప్రశ్నకు తావుండదు. చేసిన అభివృద్ధి కళ్ళెదుటే కనిపిస్తున్నా మరీ 23 సీట్లే గెలిపిస్తారా అని వాపోతున్న చంద్రబాబుకు కేవలం అభివృద్ధి మాత్రమే ఎన్నికలలో ఓట్లు రాల్సిదన్న విషయం తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు పార్టీని గాలి కొదిలేశారు. జిల్లాల పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు ఒక్కరోజు కూడా పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని గుర్తించి విరుగుడు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డికి కొన్ని బలమైన సామాజిక వర్గాల మద్దతుందన్న వాస్తవాన్ని గుర్తించకుండా తన అధికారానికి ఢోకా ఉండదని భావించారు. చంద్రబాబు మార్క్ పాలన కనిపించడం లేదని తొలి ఏడాదే ప్రజలలో అభిప్రాయం ఏర్పడినా దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. పార్టీ శాసనసభ్యుల విచ్చలవిడితనాన్ని అరికట్టవలసింది పోయి నిస్సహాయుడిగా ఉండిపోయారు. బలమైన వ్యక్తులు, శక్తులు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వంపై భారీ స్థాయిలో వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా ఖాతరు చేయలేదు. 1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 1999 ఎన్నికలలో గెలుపు కోసం ప్రజలలో తన పట్ల పాజిటివ్ అభిప్రాయం ఏర్పడడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తటస్థులను, సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. 1999 ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎలా వ్యవహరించారో దాదాపుగా అలాగే వ్యవహరించారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందంటూ అప్పట్లో అఖిల పక్ష సమావేశాలకు కూడా కమ్యూనిస్టులను ఆహ్వానించకుండా అహం ప్రదర్శించారు. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఇతర పార్టీల ఉనికిని గుర్తించడానికి ఆయన ఇష్టపడలేదు. రాజధాని అమరావతికి శంకుస్థాపన వంటి ప్రధాన ఘట్టాలలో కూడా రాజకీయ పార్టీలకు, ఇతర ముఖ్యులకు చోటు లేకుండా చేశారు. ఇలాంటి ఒంటెత్తు పోకడల వల్ల ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేవారే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందన్న ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగింది. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు. దీంతో అభివృద్ధి తెరమరుగై అవినీతి మాత్రమే ప్రజలకు కనిపించింది. పైసా ఖర్చు లేకుండా రాజధాని కోసం 30,000కు పైగా ఎకరాలు సేకరించిన ఘనతను ప్రజలు మరిచిపోయేలా కుంభకోణం జరిగిందన్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. ఈ ప్రచారం ఎంతవరకు వెళ్ళిందంటే, రాజధానిని మా కోసం కడుతున్నారా, కమ్మ సామాజిక వర్గం కోసం కడుతున్నారు అని ఇతర సామాజిక వర్గాలు భావించే వరకు సాగింది. ఇసుక సరఫరా, జన్మభూమి కమిటీల వల్ల చెడ్డ పేరు వస్తున్నప్పటికీ పరిస్థితులను చక్కదిద్దకుండా బేఖాతరు చేశారు. కొందరు శాసనసభ్యులు, మంత్రులు అరాచకంగా ప్రవర్తించినా కట్టడి చేయలేకపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఏకమై దుష్ప్రచారం చేస్తున్నా దాన్ని తిప్పికొట్టకుండా నిర్లిప్తత ప్రదర్శించారు. ఉదాహరణకు, దోమలలో ఆడ మగను గుర్తించడానికి కోట్లు ఖర్చు చేశారని ప్రతిపక్షం ప్రచారం చేసినా మిన్నకుండిపోయారు. దోమలలో ఆడ మగను గుర్తించడం ఏమిటన్న ప్రశ్న ప్రజల్లో కలగకుండా ఎందుకుంటుంది? నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే, బహుశా గవర్నర్ పాలనలో అనుకుంటా, దోమల నివారణకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో కోటిన్నర ఖర్చుతో విజయవాడలో ఈ పథకాన్ని అమలు చేసి ఫలితాలు రాకపోవడంతో నిలిపివేశారు. వాస్తవం ఇది కాగా, దోమలు ఎలుకలు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తినేశారని ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాల వల్ల తనకు జరుగుతున్న నష్టాన్ని చంద్రబాబు గుర్తించలేకపోయారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ విమానాలలో తిరుగుతూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని నాటి విపక్ష నేతలు నిందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రైవేటు విమానాలలోనే తిరుగుతున్నారు. రాష్ట్రం విడిపోయిన కొత్తలో సభలు సమావేశాలు పెట్టుకోవడానికి ప్రభుత్వ పరమైన వసతులుండేవి కావు. దీంతో ఫంక్షన్ హాళ్లు, హోటళ్లలో సమావేశాలు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడంటే ప్రభుత్వ పరంగా భవనాలను నిర్మించుకున్నారు. అయినా చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేశారని ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను చంద్రబాబు తినేస్తున్నారని ప్రచారం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుండిపోయారు. ఈ ప్రచారం ఎంతవరకు జరిగిందంటే, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారు కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని నమ్మే వరకు వెళ్ళింది. గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేస్తే ఓట్లు కుప్పలుగా పడిపోతాయని భావించారు. అయితే సదరు రోడ్లను కమిషన్ల కోసం నిర్మిస్తున్నారని లబ్ధిదారులు భావించేలా దుష్ప్రచారం జరిగినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి. అన్నింటినీ మించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పార్టీ పరిస్థితి, తన పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. జరగాల్సినంతా జరిగాక ఇప్పుడు ఇలా అవుతుందనుకోలేదు, నేనేం తప్పు చేశాను అని ప్రజలను ప్రశ్నించడం వల్ల ఫలితం ఏమి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రదర్శించిన నిర్లక్ష్యమే కారణం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోలేకపోవడం ఆయన తప్పవుతుంది, కానీ ఓట్లు వేయని ప్రజలది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని పదే పదే వేడుకోవడంతో ప్రజలు కూడా కరిగిపోయి అసాధారణ రీతిలో ఆయనకు 151 సీట్లను అప్పగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి తాను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని చెబుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ సమీక్షలు, నిర్ణయాలన్నీ చంద్రబాబు టార్గెట్ గా ఉంటున్నాయి. సంక్షేమం పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రజలకు పంచిపెట్టి ఆహా ఓహో అనిపించుకుంటూ ప్రతిపక్షాన్ని ఫినిష్ చేయడానికి ఆయన స్కెచ్ వేసుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరించడాన్ని తప్పుపట్టలేం. అయితే ముఖ్యమంత్రిగా జగన్ చెప్తున్న మాటలకు, ఆచరణకు పొంతనుండడం లేదన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఏర్పడింది. అవినీతిని సహించబోనని, వ్యవస్థలను కడిగేస్తానని పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. కొందరు మంత్రులు, శాసనసభ్యులు యథావిధిగా ఉద్యోగుల బదిలీల్లో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వ్యవస్థలను ప్రక్షాళన చేయడం అంత సులువు కాదని నెల రోజుల క్రితమే నేను స్పష్టం చేశాను. అవినీతి కేసులలో జైలుకెళ్లి ప్రస్తుతం కోర్టు విచారణ ఎదుర్కొంటోన్న జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదనుకోలేం. అవినీతి కేసులలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపిన సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణను మొన్నటి ఎన్నికలలో ఓడించిన సమాజం మనది. లక్ష్మీనారాయణ వంటి అధికారులను వెక్కిరించేలా జగన్ కు బంపర్ మెజారిటీ కట్టబెట్టిన సమాజం ఇది. ఈ విషయం అలా ఉంచితే గతం నీడలు తనపై ఉండకూడదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తారని ఈ నెలన్నర రోజులుగా ఆయన చెబుతున్న మాటలను బట్టి చాలా మంది నమ్మారు. శాసనసభ సమావేశాలను కూడా దేశానికే ఆదర్శంగా నిర్వహిస్తామని ప్రకటించడంతో మురిసిపోయారు. శాసనసభ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయడానికి జరిగిన బీఎస్సీ సమావేశం తర్వాత మంత్రులు మాట్లాడుతూ, గత ప్రభుత్వానికి భిన్నంగా శాసనసభ సమావేశాలను దేశానికే ఆదర్శంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 2 రోజులు గడిచేసరికి మంత్రులు చెబుతున్న ఆదర్శం ఎలా ఉంటుందో ప్రజలకు బోధపడింది. తమిళనాడు శాసనసభను ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరిపించింది. కాకపోతే అక్కడ గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత మౌనంగా ఉంటూ తమ సభ్యులను మాత్రం ఉసిగొల్పేవారు. ఏపీలో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కాల్దువుతున్నారు. శాసనసభలో వాడుతున్న భాష, ముఖ్యమంత్రి హావభావాలు గమనిస్తున్నవారు అయ్యో బాబోయ్ అని భయపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, వ్యాఖ్యలు ఆయన అభిమానులను రంజింపజేయవచ్చునేమో గాని సభ్య సమాజం హర్షించజాలదు. మీరు చెప్పిందేంటి, జరుగుతున్నదేంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది.
వీకెండ్ కామెంట్ లో స్వల్ప విరామం తీసుకుందాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా, చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు గతంలో శాసనసభలో ఎలాంటి సంవాదాలు సాగాయి? ప్రస్తుత అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, హావభావాలు ఎలా ఉంటున్నాయి? నిజంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలంటే ఏ పంతా ఎంచుకుంటే ఉత్తమం? గోదావరి జలాల మళ్లింపు ప్రాజెక్టుపై ఏపీ నిపుణులు ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు?
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా శాసనసభలో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు, గందరగోళం, విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకునేవి. ప్రత్యర్థులను తన సెటైర్ల ద్వారా రాజశేఖర్ రెడ్డి ఇరుకును పెట్టేవారు. చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టడానికి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించేవారు. అయితే ఆ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి హావభావాలు వెకిలిగా ఉండేవి కావు, ఆయన నవ్వు కూడా రాజసంగా ఉండేది. అంతేకాదు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు సమకాలికులు. ఈ కారణంగా వారి మధ్య జరిగిన సంవాదం ఎబ్బెట్టుగా ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు వయసు ఎంత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత, తండ్రి వయసున్న వ్యక్తి, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పట్ల పట్టుమని 5 పదుల వయసు కూడా లేని జగన్మోహన్ రెడ్డి అలా ప్రవర్తించడం ఏమిటా అని పలువురు ఆక్షేపిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్న హావభావాలను ఆయనకు ఓటేసిన వారు కూడా జీర్ణించుకుంటారనుకోలేం. మేము 150 మంది ఉన్నాం, మేం తలుచుకుంటే మీరు అక్కడ కూర్చోలేరు అని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం ఎవరికైనా అభ్యంతరకరంగానే ఉంటుంది. చంద్రబాబుతో మా వాడు ఆడుకుంటున్నాడు అని జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా అభిమానించే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారేమో తెలియదు గాని, నిన్న మొన్న జరిగిన సంఘటనలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికే నష్టం చేస్తాయి. రాజశేఖర్ రెడ్డిని ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డిలో చూసుకుందామని ఓటేసిన వారు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏం జరిగినా మీరు సూపర్ అని కొంతమంది కీర్తించడం, ఆ మాయలో పడిపోవడం వల్లనే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అలాంటి భజంత్రీలు అదరగొట్టారు అని కీర్తిస్తూ ఉండొచ్చు. అయితే ప్రజలందరూ వారి వలె ఆలోచించరు. చంద్రబాబుపై పగ ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే మంచి ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి అనిపించుకోగలరా? తనపై సిబిఐ విచారణ జరగడానికి, తాను జైలుకు వెళ్లడానికి చంద్రబాబు ప్రధాన కారకుడన్న కోపం జగన్మోహన్ రెడ్డిలో ఉండి ఉండవచ్చు. అంత మాత్రాన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి శాసనసభ వేదిక కారాదు. ఇది శాసనసభ చేపల మార్కెట్ అని సాక్షాత్తు సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. తొలి సమావేశాలే ఇలా ఉంటే మున్ముందు శాసనసభలో తమిళనాడు తరహాలో భౌతిక దాడులు కూడా జరుగుతాయేమోనన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని దెబ్బతీస్తున్నామని అధికార పక్ష సభ్యులు భావిస్తున్నారేమో తెలియదు గాని, ఈ ధోరణి వల్ల చంద్రబాబుకు సానుభూతి తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు. ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా ఫినిష్ చేయాలని ముఖ్యమంత్రికి ఉండి ఉండవచ్చు. అయితే అందుకిది మార్గం కాదు. అనుకూల ధోరణిని ప్రదర్శించడం ద్వారా కూడా చంద్రబాబుని రాజకీయంగా కోలుకోకుండా చేయవచ్చు. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబుని ఇరకాటంలోకి నెట్టాలంటే కీలకమైన ప్రభుత్వ వ్యవహారాల్లో మీ సలహా ఇవ్వండి అని కోరితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం మంచిది. చంద్రబాబు సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టు ప్రజలు అభిప్రాయపడేలా చేయగలిగితే ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం చంద్రబాబుకు ఉండదు కదా. ఏపీ శాసనసభలో ఇంతటి రాద్ధాంతానికి దారితీసిన అంశాలకు వద్దాం. రైతులకు సున్నా వడ్డీకి రుణాలిచ్చే విషయం మొదటిది కాగా, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా చేపట్టాలనుకుంటున్న గోదావరి జలాల మళ్లింపు పథకం రెండవది. సున్నా వడ్డీ పథకాన్ని తానే కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడంలో వాస్తవం లేదు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీని ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మొదట చెప్పిన ముఖ్యమంత్రి చివరకు మాట సవరించుకొని అరకొర నిధులే కేటాయించారని చెప్పుకొచ్చారు. ఇంతా చేస్తే జగన్ ప్రభుత్వం శుక్రవారం నాడు సభకు సమర్పించిన బడ్జెట్లో ఈ పథకానికి 100 కోట్ల రూపాయలే కేటాయించడం గమనార్హం. ఇక రెండవ అంశం, ఉమ్మడి ప్రాజెక్టు విషయానికి వద్దాం. తమ రాష్ట్రం నుంచి పారే గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలంలకు మళ్లించడానికి అంగీకరించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఔదార్యం ప్రదర్శించారని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆంధ్ర కోసం తన నీళ్లను వదులుకునే అమాయకుడేమీ కాదు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకోలేని ప్రాంతం నుంచి ప్రవహించే గోదావరి నీటిని తరలించాలన్నది కేసీఆర్ ప్రతిపాదన. గతంలో ఈ ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టుని దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ పేరిట రాజశేఖర్ రెడ్డి చేపట్టగా ఇదే కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించి అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. ఇప్పుడు అదే ప్రాజెక్టుని మరో రూపంలో తెర మీదకు తెచ్చారు. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టుని తెలంగాణ ఒక్కటే చేపట్టడం కష్టం కనుక ఆంధ్రప్రదేశ్ను కూడా భాగస్వామిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, ఇందులోని మర్మం తెలియక జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పొగుడుతున్నారని ఏపీకి చెందిన నిపుణులు విమర్శిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండాలి గాని ఇప్పుడు కలిసే ఉన్నాం కదా అని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందన్న నిపుణుల ఆందోళన సహేతుకంగానే ఉంది. తెలంగాణలో జగన్ పార్టీ ఉనికి లేనందునే కేసీఆర్ ఇప్పుడు ఆయనకు స్నేహహస్తం చాస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసినందునే చంద్రబాబుతో వైరం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సున్నితమైన ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు విషయంలో ఉభయ రాష్ట్రాలు ఆచితూచి అడుగేయడం మంచిది. లేని పక్షంలో ముఖ్యమంత్రులు ఇరువురు రాజకీయంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర విభజనకు నీళ్లు నిధులే ప్రధాన కారణమన్న అంశం మరువకూడదు.
ఇది వాల్ట్ వీకెండ్ కామన్ బై ఆర్కే.